ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో వందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రస్తుతానికి గత కొన్ని రోజులుగా మనము అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసిన పత్రిక మీద మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ అపోస్తలుడైన పౌలు కొరింథీకి రాసినటువంటి పత్రికలో 16 అధ్యాయాలున్నాయి. 1 నుంచి 6 అధ్యాయాల వరకు ఒక భాగంగా, 7 నుంచి 16 అధ్యాయాల వరకు రెండో భాగంగా మనం విభాగించుకోవడం జరిగింది. మొదటి భాగంలో పౌలు దృష్టికి వచ్చిన సమస్యలను గురించి వివరణ, అది 1 నుంచి 6 అధ్యాయాల వరకు మనం చూస్తా ఉన్నాం. పౌలు దృష్టికి వచ్చిన సమస్యలను గురించి వివరణ. రెండోది, కొరింథీ వారు వ్రాసిన ప్రశ్నలకు జవాబులు, ఇది 7 అధ్యాయం నుంచి 16 అధ్యాయం వరకు చూస్తున్నాం. సో ప్రస్తుతానికి మనము పౌలు దృష్టికి వచ్చిన సమస్యలను గురించినటువంటి వివరణ 1 నుంచి 6 అధ్యాయాల వరకు మనం ధ్యానం చేస్తా ఉన్నాం. అందులో 1 నుంచి 6 అధ్యాయాల వరకు అన్నాను కదా, పౌలు దృష్టికి వచ్చిన సమస్యల గురించిన వివరణ. అందులో మొదట వచనంలో 1 నుంచి 9 వచనాల వరకు పరిచయం గురించి చూశాము. తర్వాత రెండోది, సంఘంలో చీలికలు, 1 అధ్యాయం 10 వచనం నుంచి 4 అధ్యాయం 21 వచనం వరకు. సంఘంలో చీలికలు, 1 అధ్యాయం 10 వచనం నుంచి 4 అధ్యాయం 21 వచనం. సో ప్రస్తుతానికి మనం ఈ భాగంలో ఉన్నాం. ఇందులో మొదటిది 4 వర్గాలు అనే పాయింట్ మనం చూశాము. తర్వాత జ్ఞానాన్ని గూర్చిన తప్పుడు అవగాహన, తర్వాత క్రైస్తవ పరిచయం గూర్చిన తప్పుడు అవగాహన, సమాధానం రాజీ కొరకైన విన్నపం. నేను వీలైతే ఈ అవుట్లైన్ ని ఒక PDF ఫామ్ లో నేను చేసి నేను పంపిస్తాను బ్రదర్స్ కి, వాళ్ళు మీకు గ్రూప్ లో పోస్ట్ చేస్తారు. బహుశా మనం ధ్యానం చేసుకునేటప్పుడు మీరు ఈ ఫైల్ ను ఓపెన్ చేసి చూస్తూ మీరు బైబిల్ కొని చూస్తే అప్పుడు మీకు ఇంకొంచెం స్పష్టంగా అర్థమవుతుందేమో అనుకుంటున్నా. ఎందుకంటే బహుశా నేను చెప్పేటప్పుడు సబ్ పాయింట్స్, మెయిన్ పాయింట్స్ బహుశా మీరు కన్ఫ్యూజన్ అవ్వచ్చు. వీలైతే నేను దీన్ని టైప్ చేసి PDF ఫామ్ పంపించడానికి ప్రయత్నం చేస్తాను. సో ప్రస్తుతానికి మనం ఇప్పుడు ఏ భాగంలో ఉన్నామంటే, సమాధానం రాజీ కొరకైన విన్నపం. ఓకేనా, మెయిన్ ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటి, పౌరు దృష్టికి వచ్చిన సమస్యలను గురించిన వివరణ, అది 1 నుంచి 6 అధ్యాయాలు. అందులో మొదటిది పరిచయం, 1 నుంచి 9 వచనాలు అయిపోయింది. తర్వాత బి పాయింట్ చూస్తున్నాం, సంఘంలో చీలికలు, 1 అధ్యాయం 10 వచనం నుంచి 4 అధ్యాయం 21 వచనం, 20 వచనం వరకు. ఓకేనా, సో 4 అధ్యాయం దాకా అక్కడ అయిపోతుంది. 3 పాయింట్ ఏంటంటే, సంఘంలో నైతిక సమస్యలు, అది 5 అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది. 5, 6 అధ్యాయాలు సంఘంలో నైతిక సమస్యలు. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, సంఘంలో చీలికల్లో 4 వర్గాలు, జ్ఞానాన్ని గురించిన తప్పుడు అవగాహన, క్రైస్తవ పరిచయం గురించిన తప్పుడు అవగాహన, ఇప్పుడు సమాధానం రాజీ కొరకైన విన్నపం, 4 అధ్యాయం 6 వచనం నుంచి 21 వచనం వరకు. అయితే నేను గత వారంలో 6 అధ్యాయం 6 వచనం నుంచి 6-7 వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. అక్కడ మీకు ఏం చెప్పాను నేను, మీరు మమ్మను చూచి వ్రాసి లేఖనములందు వ్రాసిన సంగతులను మీరు అతిక్రమిస్తున్నారు అని మనం నేర్చుకున్నాం. మీరు మా వెంటబడుతూ మా వైపు చూస్తూ లేఖనాలను అనుసరించడం మానేస్తున్నారు. సో లేఖనాలను అనుసరించడం అది ప్రాముఖ్యమైన విషయం అని చెప్పి వాళ్ళకి పౌలు చెప్పినట్లుగా మనం చూసాం. తర్వాత 8వ వచనాన్ని కూడా నేను వారం మీకు జ్ఞాపకం చేశాను. ఇదివరకే మీకేమి కొద్దువ లేక తృప్తులైతే, ఇదివరకే ఐశ్వర్యవంతులైతే, మిమ్మల్ని విడిచిపెట్టి మీరు మమ్మల్ని విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును, మేము మీతో కూడా రాజులు మొగనట్లు మీరు రాజులొగట నాకు సంతోషమే కదా. ఈ వచనాన్ని చెప్పేటప్పుడు నేను మీకు రెండు కోణాల్లో ఈ వచనాన్ని మీకు చెప్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఒక కోణంలో నుంచి నేను గత వారంలో జ్ఞాపకం చేశాను, అదేంటంటే మనం ఈరోజు ప్రస్తుత బోధకులు ఐశ్వర్యవంతులము అనగానే, ప్రస్తుత బోధకులు అంటే అందరూ కాదులేండి, కొద్ది శాతం మంది మాత్రమే, ఐశ్వర్యవంతులము అనగానే మనం రాజాతి రాజు బిడ్డలము, మన దేవుడు రాజులకు రాజు, ఆయన మనల్ని ధనవంతులుగా చేయడానికి వచ్చాడు, ఐశ్వర్యవంతులుగా చేయడానికి వచ్చాడు. కాబట్టి మనం ధనవంతులుగా ఉండడం దేవుని చిత్తం, ఐశ్వర్యవంతులుగా ఉండడం దేవుని చిత్తం అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ మనం ఐశ్వర్యవంతులము దేనిని బట్టి అంటే ఈ లోక సంబంధమైన వాటిని బట్టి కాదు, పరలోక సంబంధమైన వాటిని బట్టి మనం ఐశ్వర్యవంతులం అనే విషయాన్ని జ్ఞాపకం చేశాం. ఈ లోకంలో కార్లు, బంగ్లాలు, బిల్డింగ్లు ఇవి వస్తే దాన్ని బట్టి కాదు. ఎందుకని, కార్లు బంగ్లాలు ఇవి మనకు మాత్రమే కాదు, అన్యుల విగ్రహాలని ఆరాధించే వారికి కూడా అవి కూడా పొందుకుంటున్నారు. నిజం చెప్పాలంటే ఫైనాన్షియల్ గా మనకంటే వాళ్ళు కూడా వాళ్ళే ధనవంతులు కదండి. ఇప్పుడు వాళ్ళ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వ్యాపారం కొరకు వాళ్ళు పూజలు చేసినప్పుడు వాళ్ళ వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. సో ఇప్పుడు దాన్ని బట్టి వాళ్ళు మా దేవుడు గొప్పవాడు అని అంటున్నారు. ఇప్పుడు నీకు వ్యాపారంలో మంచి లాభం వచ్చిందని, ఉద్యోగంలో లాభం వచ్చిందని, లేకపోతే ఇంకేదో డబ్బులు వచ్చాయని, ఒక ఇల్లు కొనుక్కున్నావని, ఇది దేవుని ఆశీర్వాదం నువ్వంటే వాళ్ళు కూడా అది దేవుని ఆశీర్వాదం అని వాళ్ళు అంటే, ఇప్పుడు ఆ దేవునికి నీ దేవునికి ఉన్న వ్యత్యాసం ఏంటి? అప్పుడు నువ్వు అక్కడికి కూడా వెళ్ళి ఆ దేవుని అడగచ్చు కదా, ఆయన కూడా ఇచ్చేవాడే కదా, యేసయ్య కూడా ఇచ్చేవాడే కదా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఐశ్వర్యవంతులం అంటే ఈ లోక సంబంధమైనటువంటి ప్రాపర్టీ గురించి మాట్లాడడం కాదది. ఎస్, మన ఐశ్వర్యవంతులమే, కానీ క్రీస్తునందు మన ఐశ్వర్యవంతులం. వితౌట్ జీసస్ వి ఆర్ నథింగ్. దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఒక గాడిద తను తాను గురించి గొప్పగా చెప్పుకోవడం, తర్వాత మిగిలిన గాడిదలు అదే దారిలో మళ్ళా తీసుకునేది, ఎవరు దాని ముందు బట్టలు పరచకపోవడం, ఎవరు దాని ముందు ఆహ్వానం పలకపోవడం, దాన్ని చూసి అది అరిచి అరవడం, ప్రజలు దాన్ని రాళ్లతో కొట్టడం. అప్పుడు మిగిలిన గాడిదలు వచ్చి, నాయనా ఇంతకు ముందు వాళ్ళు బట్టలు పరిచింది, నువ్వు వస్తున్నావని కాదురా పిచ్చోడా, నీ మీద క్రీస్తు ఉన్నాడు, మీరు నువ్వు అది మర్చిపోయావు, వాళ్ళు జేజేలు కొట్టింది నీకు కాదురా నాయన, క్రీస్తుకి, సో బీ కేర్ఫుల్ అని చెప్పి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను. సో నువ్వు ఏ స్థితికి వెళ్ళినా అది క్రీస్తుని బట్టే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా అది క్రీస్తుని బట్టే. నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యావా, నువ్వు పెద్ద డాక్టర్ అయ్యావా, ఇంజనీర్ అయ్యావా, నిన్ను నువ్వు గొప్ప చేసుకోవద్దు. నా జ్ఞానాన్ని బట్టి, నేను కష్టపడ్డాను కాబట్టి దేవుడు కృప తలిచి ఆ ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి దేవుడు నీకు ఆ అవకాశాన్ని ఇచ్చాడు. సో కాబట్టి నువ్వు దేవుని కోసమే నిలబడాలి. కాబట్టి క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఆ దేవునికి ఈ దేవునికి వ్యత్యాసం ఏంటి అని అన్నాను. ఆ దేవునికి ఈ దేవునికి వ్యత్యాసం ఏంటి అని అంటే, ఆ దేవుళ్ళు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వగలరేమో. ఎందుకంటే అపవాదం అంటాడు కదా, ఈ లోకాధికారి నేను, ఈవెన్ ఏసు ప్రభువుతో కూడా అన్నాడు, నువ్వు నా కాళ్ళకు నమస్కరిస్తే ఈ భూలోక రాజ్యాలన్నీ నేను నీకు ఇచ్చేస్తాను, ఐ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్. సో ఇండైరెక్ట్గా ఏం చెప్పాడు, ఈ భూలోక రాజ్యాలన్నీ అండర్ మై కంట్రోల్, ఐ కెన్ గివ్ యూ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ అని యేసయ్యతోనే స్టేట్మెంట్ చేశాడు. కాబట్టి క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైన ప్రాపర్టీని బట్టి, ప్రాస్పెరిటీని బట్టి ఇదే దేవుని ఆశీర్వాదం అనుకోవద్దు. శరీర సంబంధులు శరీర సంబంధమైన విషయాల మీద మనసు ఉంచుతారు, ఆత్మ సంబంధులు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు ఉంచుతారు. మనం శరీర సంబంధమైన మనుషులం కాదు, మనం ఆత్మ సంబంధమైన మనుషులం కాబట్టి ఆత్మ సంబంధమైన విషయాల మీదే, పైనున్న వాటినే మనం వెతకాలి కానీ క్రిందనున్నటువంటి వాటిని కాదు. పైనున్న వాటిని అంటే దేవుని రాజ్యం, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. బాప్తిస్మిచ్చి యోహాను వచ్చినప్పుడు ఆయన చేసిన మొదటి ప్రసంగం ఏంటి తెలుసా? దేవుని రాజ్యం సమీపించినది, మారు మనస్సు పొందండి. యేసు ప్రభు వచ్చినప్పుడు చేసిన మొదటి ప్రసంగం ఏంటి తెలుసా? దేవుని రాజ్యం సమీపించినది, మారు మనస్సు పొందండి. యేసు ప్రభు చేసినటువంటి బోధల్లో 99% దేవుని రాజ్యం గురించే చెప్పాడు. యేసు ప్రభు చేసినటువంటి ఉపమానాల్లో 100% ఉపమానాలు దేవుని రాజ్యమును గురించినటువంటి ఉపమానాలే. ఈవెన్ యేసుక్రీస్తు ఆరోహణమై వెళ్ళడానికి మునుపు 40 మీరు అపొస్తల కార్యాలు 1:3-4 చూస్తాం. ఓకేనా? యేసుక్రీస్తు పునరుద్ధరణ అయిన తర్వాత తండ్రి వద్దకు ఆరోహణమై వెళ్లేటప్పుడు చివరిగా 40 రోజులు తను తాను కనపరుచుకుంటూ రుజువు చేసుకుంటూ దేవుని రాజ్య విషయంలో గురించి వారికి బోధించాడు. అంటే ఫైనల్ టీచింగ్స్. అగైన్ మెసేజ్ అయిపోయిన తర్వాత మనం ఆల్టర్ కాల్ ఇస్తాం కదా, ఆ విధంగా ఆయన ఇప్పటిదాకా 3 సంవత్సరాలకు ఏదైతే బోధించాడో, సో ఫైనల్ గా ఆయన వెళ్ళిపోతున్న ముందు ఒకసారి అన్ని రివిజన్ చేస్తాడు అన్నమాట. రివిజన్ క్లాస్, ఆల్టర్ కాల్, మరలా వేటన్నింటిని అక్కడ ఏం చెప్తున్నాడు? దేవుని రాజ్య విషయములను గూర్చి. సో దట్ ఈజ్ అవర్ అల్టిమేట్ టార్గెట్. ఏ విధము చేతనైనా దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి. అపొస్తలులు అదే బోధించారు, ఆదిమ సంఘం అదే బోధించింది. ఈరోజు అసలు దేవుని రాజ్యం గురించి అనే కాన్సెప్ట్ పక్కన పెట్టేసి మనం ఈ లోక సంబంధమైన రాజ్యం గురించి మనం ప్రాకులాడుతూ ఉన్నాం. ఈవెన్ అపొస్తలుల కార్యాలు కూడా చూస్తే మనకు ఒక ఎగ్జాంపుల్ కనబడుతుంది. ఆయన దేవుని రాజ్య విషయంలో గురించి వారికి బోధించను అని ఉంటుంది. ఆ కింద వచ్చినలోనే వెంటనే వీళ్ళు అపొస్తలులు ఏమని అడుగుతారంటే, ప్రభువా అయితే రేపు నువ్వు వచ్చినప్పుడు మాకు మరలా ఇశ్రాయేలునకు ఇశ్రాయేల్ ప్రజలకి ఆ రాజ్యాన్ని తిరిగి ఇవ్వబడడం జరుగుతుందా అని అంతా ఉన్నారు. ప్రభువు దైవ సంబంధమైన రాజ్యం గురించి మాట్లాడుతుంటే వీళ్ళు ఈ లోక సంబంధమైన ఇశ్రాయేల్ బానిసత్వం గురించి ఇశ్రాయేళ్ల రాజ్యం గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు కిందన్న వాటిని వెతుకులాడుతున్నారు, ప్రభు పైనన్న వాటిని వెతకమని చెప్తున్నాడు. క్రీస్తునందు ప్రేమ దేవుడిలారా, మనము పైనన్నటువంటి వారము, ఆత్మ సంబంధమైనటువంటి మనుషులము, మనం అలా ఉండాలి. సో వీఆర్ రిచ్ బట్ వీఆర్ రిచ్ ఇన్ క్రైస్ట్. అంతేకాని ఈ లోక సంబంధమైన ప్రాపర్టీని బట్టి లేకపోతే ప్రాస్పరిటీని బట్టి అతిశయించడానికి వీలు లేదు. ఇక్కడ మీరు అది కింద వచ్చిన నుంచి చూస్తే పౌలు మాట్లాడే విధానం కొంచెం చురకలంటిచ్చినట్లుగా మనకు కనబడుతుంది. చూడండి, మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తలమైన మమ్ములను అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకు దేవదూతలకును మనుషులకును వేడుకగానున్నాము. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు, మేము బలహీనులము, మీరు బలవంతులు, మీరు ఘనులు, మేము ఘనహీనులము. ఈ గడియ వరకు ఆకలి తప్పులు గలవారము, దిగంబరులము, పిడుగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేకయున్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓచుకొనుచున్నాము, దూషింపబడి బతిమాలు కొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ తంటగాను ఎప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. ఇక్కడ పౌలు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు? ఎందుకు ఈ మాటల్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అంటే, ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే కొరింది విశ్వాసులు వారిని గురించి వారు ఏమనుకుంటున్నారనంటే, వాళ్ళు కొన్ని ఆత్మ సంబంధమైన వరములను పొందారు కాబట్టి వాటిని బట్టి వాళ్ళు తృప్తి పొందినట్లు ప్రవర్తిస్తున్నారు. వి హావ్ రిసీవ్డ్ మెనీ స్పిరిచువల్ గిఫ్ట్స్, ఆత్మ సంబంధమైన వాళ్ళ ఆత్మ సంబంధమైన వరాలను బట్టి వాళ్ళు ఒప్పొంగుతున్నారన్న విషయాన్ని తర్వాత అధ్యాయంలో మనం ధ్యానం చేసుకోం, మనకు ఆ విషయాలు కూడా వస్తాయి. ఓకేనా? సో ఆత్మ సంబంధమైన వరములు మేము పొందుకున్నామని వాటిని బట్టి వాళ్ళు తమను తాము కొంచెం హెచ్చించుకోవడం ప్రారంభించారు. కాబట్టి ఆల్రెడీ అంతకు ముందే వాళ్ళు ఫైనాన్షియల్ గా కొంచెం వెల్ సెటిల్డ్ కాబట్టి మాకు కావలసిన అన్ని మాకున్నాయి, మాకు ఏ కొదువ లేదు అని తలంచారు. ఇప్పటికే మేము ధనవంతులము అనుకుంటూ రాజుల వలె నడుచుకుంటున్నారు. అయితే వాస్తవానికి వారు ఐశ్వర్యవంతులు కానే కాదు, అంటే మేబీ ఫిజికల్ గా ఈ లోక సంబంధంగా ఆర్థికంగా బహుశా వాళ్ళు ఐశ్వర్యవంతులేమో, బట్ ఆత్మ సంబంధంగా వారు ఇంకా భేద స్థితిలోనే ఉన్నారు. అందుకోసమే వాళ్ళని ఏమని పాయింట్అవుట్ చేశాడు, మీరు ఇంకా శరీర సంబంధులు కాదా, మీరు ఇంకా ప్రకృతి సంబంధులైన మనుష్యులు కారా, కానీ మిమ్మల్ని మీరు ఆత్మ సంబంధమైన మనుషులముగా గొప్ప వారిగా, మాకు ఆత్మ సంబంధమైన వరాలు ఉన్నాయని మిమ్మల్ని గురించి మీరు గొప్పగా మాట్లాడుకుంటూ గొప్పలుగా చెప్పుకుంటూ మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటూ ఉన్నారు. అందుకని పౌలు ఇప్పుడు ఏం చేశారంటే తమను తాముతో పోల్చుకున్నాడు. మీరేమో మేము రాజుల వలె ఉన్నట్లు అని అనుకుంటున్నారు. బ్రదర్, మీకు మీరు రాజులుగా ఉంటే మాకు కూడా సంతోషమే, అలా అయితే మేము కూడా రాజులుగా ఉండడం మాకు కూడా ఆనందమే. కానీ విషయం ఏంటంటే అసలు మేము ఎలా ఉన్నామో తెలుసా, మేము అందరికీ లోకమునకు మనుష్యులకు దేవదూతలకు మేము వెర్రివారముగా ఉన్నట్లు అపోస్తలమైన మమ్మలని అందరికంటే కడపటి వారిగా ఉంచినట్లు మాకు అర్థమవుతుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు బలవంతులుగా ఫీల్ అవుతున్నారు, యు ఆర్ స్ట్రాంగ్. కానీ మేము ఎలా ఫీల్ అవుతున్నాం తెలుసా? మేము బలహీనులము. మీరు గనులని మీరు అనుకుంటున్నారు, కానీ మేము గనహీనులము. వి ఆర్ రిచ్ అని మీరు అనుకుంటున్నారు, కానీ ఇప్పటి వరకు నాయన మా పరిస్థితి ఏంటో తెలుసా? మాకు తినడానికి సరిగా తిండి లేదు, కట్టుకోవడానికి సరిగా బట్ట లేదు, ఉండడానికి మాకు సరిగా ఇల్లు లేదు, ఎక్కడికి వెళ్ళినా మాకు పిడిగుద్దులు, మా స్వహస్తములతో మేము పనిచేసి మేము కష్టపడతా ఉన్నాం. అపోస్తలము, మీకు సువార్తను ప్రకటించినటువంటి వారము, మేమేమో ఇలా ఉన్నాము, కానీ మీరేమో మిమ్మల్ని గురించి మీరు అలా అనుకుంటున్నారు. మేమందరికీ వేడుకగా ఉన్నాము. ఎందుకు అందరికీ వేడుకగా ఉన్నాము అని అంటే, వాస్తవానికి పౌలు ఇక్కడ అప్పటి దినాల్లో పరిస్థితులను గురించి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఈ రోమా సామ్రాజ్య కాలంలో మరణశిక్ష విధింపబడిన నేరస్తులను బలవంతంగా ఊరేగింపులో నడిపించేటువంటి వాళ్ళు, అలా నడిపిస్తున్నటువంటి సమయంలో వాళ్ళ సిలువను వాళ్లే ఎత్తుకొని నడవాలి, వాళ్ళని దిగంబరులుగా చేసేవాళ్ళు. ఊరి మధ్యలో నుంచి వాళ్ళని నడిపించుకుంటూ వెళ్తుంటే చుట్టుపక్కల ప్రజలందరూ వెనకాల నిలబడి వాళ్ళని హేళన చేసేవాళ్ళు. లోకమంతటికంటే ఆ పట్టణంలో వాళ్ళందరికీ వీళ్ళు ఒక వేడుకగా కనిపించేవాళ్ళు, నేరస్తుల్ని అలా తీసుకుని వెళ్లేవాళ్ళు. ఈవెన్ యేసు ప్రభు కూడా అలాగే తీసుకుని వెళ్ళారు. యేసు ప్రభు కూడా అలాగే సిలువు మోసేవాడు అందరు వెనకాల హేళన చేసుకుంటూ వెళ్లారు, ఈయన ఈయనే కాపాడుతూ మమ్మల్ని కాపాడుతాడు. సో యేసు ప్రభు కూడా ఏమని చెప్పాడంటే, మిగిలిన తను వెంబడించాడు, బ్రదర్స్ ఇఫ్ యూ వాంట్ టు ఫాలో మీ యూ హ్యావ్ టు ఫాలో మీ లైక్ దిస్. నేను సిలువను ఎత్తుకుని వెంబడించినట్లే వెళ్ళినట్లే మీరు కూడా సిలువను ఎత్తుకొని ప్రతి దినము నన్ను వెంబడించాలి. మీరు సిలువను ఎత్తుకొని ప్రతి దినము నన్ను వెంబడించినప్పుడు మీరు లోకమునకు వెరితనముగానే కనబడతారు, లోకమునకు మీరు హాస్యాస్పదంగానే కనబడతారు, ఈ లోకానికి మీరు అర్థం కారు. ఈ లోకం మిమ్మల్ని దూషిస్తుంది, అవమానిస్తుంది, హేళన చేస్తుంది, తృణీకరిస్తుంది, మీ మీద నిందలు వేస్తుంది. సో మీరు అందరి దృష్టికి హాస్యాస్పదంగా కనబడతారు, బట్ అయినప్పటికీ దానికి ఇష్టమైతే నన్ను వెంబడించండి అని ప్రభు అన్నాడు. సో మేము ప్రభుని వెంబడిస్తున్నాం, కాబట్టి మేము లోకానికి మురికిగా ఉన్నాము, పెంటగా ఉన్నాము, లోకానికి వెర్రితనముగా ఉన్నాము. ఎస్ వీఆర్ ఫూల్స్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్, మేము వెర్రివారమే. కానీ మిమ్మల్ని మీరు ఎలా అనుకుంటున్నారు? మేము బలవంతులము, మేము ధనవంతులము, మేము ఐశ్వర్యవంతులము, ఏంటి ఒక 4 కృపావరాలు పొందేసుకున్నందుకే.
ఎందుకు ఫైనాన్షియల్ గా మీరు కొంచెం సెటిల్ అయినందుకే. సో పౌలు ఇక్కడ వాస్తవానికి ఏం చేస్తున్నాడంటే, అసలు ఒక నిజమైన క్రైస్తవుని జీవితం ఎలా ఉంటుంది, క్రీస్తు కోసం నిలబడితే ఎలా ఉంటుంది అని వారిని గురించి చెప్తూ, కొరింథీ సంఘస్థులు ఏమనుకుంటున్నారని చెప్పి వాళ్ళ గురించి ఎత్తి చూపిస్తూ వాళ్ళని వాళ్ళకి చొరకలు అంటిస్తున్నాడు. ఈ పదం కొంచెం బాగుంటుంది, వాళ్ళకి చొరకలు అంటిస్తున్నాడు. అది మనకు ఎలా అర్థమవుతుందంటే 14వ వచనంలో పౌలు అంటాడు, మిమ్మల్ని సిగ్గుపరచవాలని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు నేను వ్రాయించున్నాను. ఎందుకు ఎన్ని విషయాలు నేను రాస్తున్నానంటే మిమ్మల్ని సిగ్గుపరచాలని కాదు, మిమ్మల్ని ఏదో అవమానపరిచి మిమ్మల్ని హేళన చేయాలనేది కాదు నా ఉద్దేశం. కనీసం మీరు బుద్ధి తెచ్చుకోవాలని, మీరు బుద్ధి తెచ్చుకోవాలని. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు అర్థమవుతుందా? ఈ ప్రాస్పరిటీ గాస్పల్ చెప్పేటువంటి బోధకులు ఏం చెప్తున్నారో, దాన్ని బైబిల్ ఎలా ఖండిస్తుందో. మనం రాజాతిరాజు బిడలం, మన ప్రభు రాజాతిరాజు, మనం రాజుల బిడలముగా ఉండడం, మనం ధనవంతులుగా ఉండడం దేవుని చిత్తం. మనం అలాగే ఉండాలి, పేదవారిగా ఉండడం దేవుని చిత్తం కాదు, నువ్వు జబ్బుతో ఉండడం దేవుని చిత్తం కాదు. కానీ పౌలు ఇక్కడ ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు తెలుసా బ్రదర్స్, ఇఫ్ యూఆర్ ఏ క్రిస్టియన్స్, మనం ఒకళ్ళు క్రీస్తులు క్రైస్తవులమైతే, మనం నిజముగా క్రీస్తుని వెంబడించే వారమైతే, ఇదిగో వీటన్నిటి గుండా మనం వెళ్ళాలి. ఎందుకని? ప్రభు మనల్ని ఆహ్వానించింది సిలువనెత్తుకొని వెంబడించటానికి, అది కూడా ప్రతి దినము. ప్రస్తుతం నీవు నేను ప్రశాంతంగా ఉన్నాం, ప్రస్తుతం నీవు నేను చక్కగా మీటింగ్ పెట్టుకుంటున్నాం, ప్రభుని ఆరాధన చేస్తున్నాం, చక్కగా మ్యూజిక్ కాన్సర్ట్స్ పెట్టుకుంటా ఉన్నాం, చక్కగా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ పెట్టుకుని పెద్ద పెద్ద గ్యాదరింగ్స్ చేసుకుంటా ఉన్నాం. దాన్ని బట్టి నువ్వు మురిసిపోవద్దు, ఎందుకంటే లుక్ ఎట్ అవుట్ సైడ్, బయట వైపు చూడు, బయలో కప్పలాగా ఉండద్దు. నీ శరీరం క్రీస్తు శరీరంలో, సంఘం అనేటువంటి శరీరంలో మరొక అవయవం వైపు చూడు. మరొక అవయవము, ఫర్ ఎగ్జాంపుల్ చేతి మెలిబెట్టి, ఒక కుడి చేతిని ఇలా మెలబెట్టామనుకోండి, ఎడం చెయ్యి బాగు పెట్టుకోండి, కుడి చేతిని మెలిబెట్టండి, ఈ ఎడం చెయ్యి ఓహో నాకే నేను సూపర్ గా ఉన్నాను అనుకోవడానికి లేదు, ఒకసారి పక్కన చూస్తే అర్థమవుతుంది కుడి చెయ్యి ఎంత పక్క ఎంత బాధపడుతుందో. క్రైస్తవులంటే ప్రస్తుతం ఈ లోకానికి వెరితనముగా, పెంటగా, మురికిగా, హాస్యాస్పదంగా, ఈరోజు ప్రపంచంలో క్రైస్తవ మతం హింసించబడుతున్నంతగా వేరే ఏ మతం హింసించబడ్డం లేదు తెలుసా? క్రైస్తవులకి ఈరోజు ప్రపంచ దేశాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీకు తెలుసా? కమ్యూనిస్ట్ దేశాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసా? అరబ్ దేశాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసా? నార్త్ కొరియాలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా క్రైస్తవులు వెళ్తున్నారో తెలుసా? వాళ్ళని అడిగితే చెప్తారు సిలువను ఎత్తుకుని వెంబడించడం అంటే ఏంటి అని. ప్రస్తుతానికి మన దక్షిణ భారతదేశంలో ప్రశాంతంగా ఉంది, ఏదో ఇప్పుడు చిన్నగా నాలుగు ఎవరో నలుగురు అరుస్తూ కొరలు చేస్తూ ఏదో అట్ట అంటున్నారు, మనం దానికే ఓ అని అనేసుకుంటున్నాం మనం. కానీ బయట దేశాల్లో మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. రిచర్డ్ బ్రూంబాండ్ కమ్యూనిస్ట్ దేశంలో ఆయన క్రీస్తు కొరకు ఖైదీగా బంధించబడినప్పుడు ఆయన ఆ జైల్లో కూడా కూర్చొని చుట్టుపక్కల ఉన్న క్రైస్తవ ఖైదీలకి సువార్తను ప్రకటిస్తా ఉన్నాడు. వాళ్ళకి తినడానికి బ్రెడ్ ముక్క రెట్టి ఇస్తారన్నమాట, లాల్ చాయ్ అంటారు, మన వైపు ఉండదు ఇక్కడ ఉంటుంది అది. సో ఈ లాల్ చాయ్ రెట్టిని ఇచ్చేవాళ్ళు, ఒక కప్పులో బన్ ఇచ్చేవాళ్ళు, ఒక రొట్టె ముక్క, అదే వాళ్ళ ఫుడ్. సో ఈయన ఏం చేశాడు, ఈ రొట్టె ముక్కను చించి ఈ లాల్ చాయ్ రెట్టిని, దీన్నేమో క్రీస్తు శరీరం అని, దాన్నేమో క్రీస్తు రక్తం అని చెప్పి, ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచారో ఆయనకిచ్చినారో బ్రెడ్ ముక్క కూడా, దాని వాళ్ళందరికీ పంచి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దీన్ని గమనించినటువంటి రోమా సైనికులు ఏం చేశారంటే, ఒకరోజు అందరికీ కూడా ఇదిచ్చి బ్రెడ్నిచ్చి, అంటే ఏ ఆదివారం రోజు వాళ్ళు అలా చేస్తున్నారో దాన్ని గమనించి ఆదివారం రోజు అందరికీ బ్రెడ్ టీ ఇచ్చారు. రిచర్డ్ రుమ్మాన్ దగ్గరికి వచ్చి ఒక కప్పులో మనిషి మలాన్ని ఒక కప్పులో మనిషి మూత్రాన్ని ఇచ్చి వాళ్ళు పక్కనే కూర్చొని ఏంట్రా ఎడగొడ కూర్చొని మా అత్తమ్మ పెళ్లి చేస్తున్నావా, నువ్వు ఎడగూర్చొని ఇది రొట్టె ఇది క్రీస్తు రక్తం అని చెప్పి వీళ్ళందరికి ఇస్తున్నావా, అయితే ఇప్పుడు చెయ్యప్పని, ముందు నువ్వు తిను, ముందు నువ్వు తిను, ఇది క్రీస్తు శరీరం ఇది క్రీస్తు రక్తం అని అనుకొని నువ్వు ఇట్లా తీసుకోవాలని చెప్పి అతన్ని బలవంతం చేసినప్పుడు క్రీస్తు నందు ప్రమేయం దేవుని బిడ్డారా మనిషిని మలాన్ని రిచర్డ్ రుంబో అని తిన్నాడు, మనిషిని మూత్రాన్ని వాళ్ళు పక్కన హేళన చేస్తా ఉన్నారు, క్రీస్తు రక్తం తీసుకో, ఏయ్ క్రీస్తు రక్తం ఏంటి మలాన్ని మూత్రాన్ని, హీ డజంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్, ఆయన తీసుకున్నాడు. క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా రిచర్డ్ రుంబోని హేళన చేయడానికి అవమానించడానికి వాళ్ళు ఒక మరొక పన్నాగాన్ని పన్నారు. వాళ్ళు పన్నినటువంటి పన్నాగం ఏంటి అని అంటే వాడి అంటే రిచర్డ్ రుమ్మాండ్ ముందే బైబిల్ గ్రంథాన్ని చించి అవహేళన చేయాలి అన్నది వాళ్ళ కాన్సెప్ట్. కానీ రిచర్డ్ రుమ్మాండ్ జైల్లో కూర్చున్నప్పుడు దాకా ఏమని ప్రార్థన చేస్తారంటే, ప్రభా నాకు నీ వాక్యం కావాలి, ప్రభా నాకు వాక్యం లేదు, ప్రభా నాకు వాక్యం ఉంటే నేను ద్వారా ఆదరించబడతాను ధైర్యపరచబడతాను, ప్రభా నాకు వాక్యం కావాలి ప్రభా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. సో సైనికులు ఒక రోజు అతన్ని పిలిచి అక్కడ మలాన్ని కూర్చొని అతన్ని పిలిచి, ఏయ్ ఈ బైబిల్లో ఒక పేజీని చింపి దాంతో ఆ మలాన్ని తీసి బయటికి వెళ్ళి పడేరా అని చెప్పి ఆర్డర్ వేశారు. వేరే ఆప్షన్ లేదు. రిచర్డ్ రుమ్మాన్ బైబిల్లో పేపర్ చింపి ఆ పేపర్తోనే ఆ మలాన్ని తీసుకొని బయటికి తీసుకుని వెళ్ళి ఆ మలాన్ని పడేసి మీరు నమ్ముతారా ఆ పేపర్ని మడతేసుకొని నోట్లో బొగ్గలో పెట్టుకొని వాళ్ళ దగ్గరకు వచ్చి పడేశాను అని చెప్పి వెళ్ళిపోయాడు మలాన్ని పట్టుకున్న దానితో. ఇప్పుడొచ్చి తన గదికి వచ్చి ఆ పేపర్ తీసుకొని తుడుచుకొని అందులో ఉన్నటువంటి వాక్యాన్ని చదువుకొని బలపరచబడ్డాడు. అలా 10 రోజులు వాళ్ళు ఏమనుకున్నారు, వీడికి పనిష్మెంట్ ఇస్తున్నాం అనుకుంటున్నాడు. కానీ ఈ వ్యక్తి సంతోషంగా వెళ్ళి సంతోషంగా బైబిల్లో పేపర్ని చించుతున్నాడు. బైబిల్లో పేపర్ని చించింది ఎవరు, రిచర్డ్ రుమ్మాండే. చించి దానితో ఆ పేపర్తో మలాన్ని తీసుకుని వాళ్ళ అతనికి ఆ డ్యూటీ చేసినప్పుడు ఆయన ఎంతో సంతోషించాడు. ఎందుకని, ఈ డ్యూటీ ద్వారా రోజుకు ఒక బైబిల్ పేపర్ తన దగ్గరికి వస్తా ఉంది. అది బయట క్రైస్తవుల పరిస్థితి. బయట క్రైస్తవుల పరిస్థితి అది, బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకుంటే చేతులు నరికేస్తున్నారు. 2 సంవత్సరాలైంది మన మణిపూర్ లో ఉన్నటువంటి క్రైస్తవులు సమూహముగా కూడుకొని ప్రభుని ఆరాధించుకొని కొట్టకలాడుతున్నారు. 2 సంవత్సరాలైంది వాళ్ళు సమూహంగా కూడుకొని, అవకాశం లేదు వాళ్ళకు కూడుకోవడానికి. ఎంతో మంది బైబిల్ కోసం పరితపిస్తున్నారు. కొన్ని అనేక దేశాల్లో బైబిల్ని బ్యాన్ చేశారు. బైబిల్ని పబ్లిక్ గా పట్టుకోవడానికి లేదు, బైబిల్ని చదువుకోవడానికి లేదు వాళ్ళకి. కొన్ని కొన్ని దేశాల్లో బాత్రూంలోకి వెళ్ళి, ఇప్పుడు కాదు ఒకప్పుడు అరబ్ దేశాల్లో ఇలాంటి పరిస్థితి ఉండేది. మా పెదమ్మ చెప్పేది, ఆమె అప్పుడు సౌదీ అరేబియాలో పనిచేసేది, వాళ్ళు అక్కడున్న యజమానుల ఇళ్ళలో ఉండేవాళ్ళు కాబట్టి ఎక్కడంతా సీసీ కెమెరా అంటే ఎక్కడ ప్రేయర్ చేసుకోవడం కుదిరేది కాదంట. అందుకని బాత్రూంలోకి వెళ్ళి స్నానానికి వెళ్ళిన బాత్రూంలోకి వెళ్ళినప్పుడు ఆ ట్యాప్ వదిలిపెట్టి పైన షవర్ వదిలిపెట్టేసి ఆ కింద శబ్దం పడుతూ ఉంటుంది కదా, అక్కడ బాత్రూంలో మోకాళ్ళు లొంగి అక్కడ ప్రార్థన చేసుకునే వాళ్ళట. క్రీస్తునందు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, బయట 90% మంది క్రైస్తవులు ఈ విధమైనటువంటి శ్రమల గుండా, హింసల గుండా, అవమానాల గుండా, నిందల గుండా ప్రయాణం చేస్తా ఉన్నారు. లోకం దృష్టికి వెర్రివారముగా మురికిగా ఉన్నాము, పెంటగా కనబడుతున్నాము. నిలువైనటువంటి నివాసం లేదు ఎంతో మంది సేవకులకి. కట్టుకోవడానికి బట్టలు లేవు. నేను దక్షిణ భారతదేశంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ మీకేవయ పాస్టర్లు అనంటుంటే నిజమేనేమో అనుకునేవాడిని. ఇక్కడికొచ్చిన తర్వాత అర్థమైంది కనీసం సైకిల్ కూడా లేదు ఎంతో మంది సేవకులకి. కాలినడకను కిలోమీటర్లు కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. సైకిల్ కూడా లేదు. కొన్ని చర్చిలు మూతబడిపోయినాయి, బీసీఏ చర్చెస్. ఎందుకు అని విచారం చేస్తే, ఆ పాపం కేపీ యోహన్ గారు చనిపోయారు కదా, అంతకు ముందు నుంచి వాళ్ళకి శాలరీస్ రావడం ఆగిపోయింది, సో సంఘంలో నుంచి కానుకలు లేవు, వచ్చిన ఇక్కడ 10 రూపాయలు 20 రూపాయలు వస్తాయి, ఆ కానుకలతో ఈయన కుటుంబాన్ని ఎలా పోషించుకుంటాడు, బయట నుంచి శాలరీ రావట్లేదు కాబట్టి వాళ్ళు వదిలిపెట్టేసి వెనక్కి వెళ్ళిపోయారు. క్రీస్తునందు ప్రేమ దేవుడారా. అందుకే పౌలు, మీరేమో ఇలా అనుకుంటున్నారు బ్రదర్స్, అని ఒకవైపు మా పరిస్థితి ఏంటో తెలుసుకో, మా పరిస్థితి ఇది నిజం. మేము క్రీస్తునందు శిష్యులమైనటువంటి మేము, అపోస్తలమైనటువంటి మేమే ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నాం. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఆలోచించే ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలతో పోల్చుకుంటే ఈ రోజు మనం ఎలాంటి శ్రమల గుండా వెళ్తున్నామో అవన్నీ కూడా చాలా తక్కువే, చాలా చాలా తక్కువ. కాబట్టి దాన్ని బట్టి అబ్బో నేను క్రీస్తు కోసం ఏదో చేస్తున్నానని అనుకోవద్దు. ఒక స్టేట్మెంట్ చేస్తాను, అర్థం చేసుకో. క్రైస్ట్ డజంట్ వాంట్ సోల్జర్స్ హూ కెన్ ఫైట్ ఫర్ హిమ్, బట్ క్రైస్ట్ వాంట్స్ డిసైపుల్స్ హూ కెన్ డై ఫర్ హిమ్. ఇప్పుడు మీ టీం పేరులో సోల్జర్స్ ఉంది, దానికి నేను కంపేర్ చేయబాకండి. ఓకే, సోల్జర్స్ అని పేరు పెట్టుకోవడం ఇబ్బంది ఏం కాదు, తప్పేం కాదు, నేను దాని గురించి మాట్లాడలేను. క్రైస్ట్ డజంట్ వాంట్ సోల్జర్స్ హూ కెన్ ఫైట్ ఫర్ హిమ్, అది నా కాన్సెప్ట్. క్రీస్తు నిమిత్తం ఎవరైతే కొట్లాటకెళ్తారో, ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా యూట్యూబ్ లో కొంతమంది తొడలు కొట్టి మీసలు మిలేసి, నువ్వు ఒక అమ్మకి నాయనకి పుట్టే రారా చూసుకుందాం, మీ గ్రంథాల్లో ఉందో మా గ్రంథాల్లో ఉందో, సో వీళ్ళేమో క్రీస్తుకు ప్రతినిధులు లాగా వీళ్ళు ఫీల్ అయిపోతూ మేము క్రీస్తుని మేము రుజువు చేస్తామని చెప్పి వీళ్ళేదో ఇదైపోతా ఉన్నారు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, బయట వ్యక్తుల్ని ఇష్టానుసారంగా మాట్లాడుతా ఉన్నారు. నేను అంటాను రాధా మనోహర్ దాస్ దట్టుకు పేరు మెన్షన్ చేస్తున్నాను. ఈరోజు భయంకరంగా సంఘాన్ని హింసిస్తూ అవమానపరుస్తూ హేళనగా మాట్లాడుతూ ఎవరు వేసుకుంటారు ఎట్లా చున్ని ఆడోళ్ళు వేసుకుంటారని చెప్పి అని ఇంకా చాలా చాలా అతని స్టేట్మెంట్స్ అంటే కడుపు రగిలిపోతుంది. క్రైస్తవ సంఘానికి ఇదేమన్నా కొత్త? ఈరోజు ఏ అపోస్తలైన పౌలు గురించి మనం గొప్పగా మాట్లాడుకుంటున్నామో అదే అపోస్తలైన పౌలు ఒకప్పుడు అలాగే చేయలేదా? హేళన చేయలేదా? హింసించలేదా? చంపలేదా? తీసుకెళ్లి జరసాలలో పడేయలేదా? కానీ ఆ రోజు పౌలికి ఎవరైనా తొడగొట్టి రా నాకు కూడా హిబ్రూ తెలుసు, నాకు కూడా దైవ శాస్త్రం తెలుసు, మనందరం కూర్చొని డిబేట్ చేద్దాం అని చెప్పి లాక్కొని వచ్చాడా? సంఘం ఆ రోజు పనిచేయలా. సంఘం ప్రేమను చూపించింది, ప్రార్థన చేసింది, దాని యొక్క ప్రతిఫలంగా అపోస్తలైన పౌలు అంత కఠినాత్ముడు ప్రభు దగ్గరకు వచ్చాడు, గొప్ప మిషనరీ అయ్యాడు. అంతకంటే భయంకరమైన హింస కూడా రాధా మనోహర్ దాస్ కాదు. కానీ విషయం ఏంటంటే, రాధా మనోహర్ దాస్ కొరకు ప్రార్థన చేసేవాళ్ళు లేరు, రాధా మనోహర్ దాస్ కోసం కన్నీరు కార్చేవాళ్ళు లేరు. వాడు అట్టంటాడా వీడు ఇట్టంటాడని చెప్పి వాడిని రాధా మనోహర్ దాస్ ద్వేషించే వాళ్ళు ఎక్కువయ్యారు. అతని నాశనాన్ని కోరుకునే వాళ్ళు ఎక్కువయ్యారు. కానీ వీడు నోరు పడిపోవాలి, ఆయన ఇంత మాట్లాడుతున్నాడు వీడు అని అనుకునే వాళ్ళే. కానీ ప్రభా అతను కూడా రక్షించబడాలి అని ప్రార్థన చేసేవాళ్ళు లేరు ఈ రోజు సంఘంలో. ఉంటే రాధా మనోహర్ దాస్ ఈ పాటికి ఎప్పుడో వచ్చి పడిపోయి ఉండేవాడు ప్రభు యొక్క వలలో. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, వాళ్ళు మనల్ని మురికిగా చూస్తున్నారని, వాళ్ళు మనల్ని హేళన చేస్తున్నారని మేము పెద్ద ఆశ్చర్యపడిపోవాల్సిన అవసరం లేదు. బైబిల్ మనకు అదే సెలవిస్తుంది, లోకానికి మనం మురికిగానే ఉన్నాం, మనం పెంటగానే ఉన్నాం. విఆర్ ఫూల్స్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్. ఫూల్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నువ్వే తప్పు చేయలేదు, కానీ ఆ వ్యక్తి ఎదుటి వ్యక్తి నీ మీద నింద వేశాడు, లేకపోతే మీ ఇంట్లో వ్యక్తులే నీ మీద నింద వేశారు, నిన్ను అండాని మాట్లాడినారు. ఓకే, ఇప్పుడు నువ్వు కూడా కోపం తెచ్చుకొని రా తాడో పేడ తెలుసుకుందాం మాట్లాడుకుందాం అని నువ్వు ఎదురు తిరిగి మాట్లాడావనుకో అప్పుడు నువ్వు అక్కడ ఏం మాదిరి చూపించినట్లు? రెండోది ఆ వ్యక్తిని నువ్వు సంపాదించుకోగలవా? లేదు. కానీ క్రీస్తు చెప్పిన ప్రకారం అయితే ఏం చేయాలి? మనం మౌనంగా వెళ్ళిపోవాలి, వాళ్ళని క్షమించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. సో ఇప్పుడు ప్రభువు చెప్పినట్లుగా నువ్వు మౌనంగా తలంచుకొని వచ్చేసావు అనుకో, అప్పుడు వాళ్ళు ఏమంటారు? నాతో ఫైట్ చేయడం చేతగాక, మాట్లాడడం చేతగాక అని అంటారు టక్కని. లేదా ఇంకోటి అంటారు, ఏమంటారు తెలుసా? తప్పు చేసింది కాబట్టి అందుకే తలంచుకొని వెళ్ళిపోయింది అని అంటారు. యాక్చువల్ గా మాట అన్నప్పుడు మన ఒళ్ళు మండి దాన్ని రుజువు చేసుకోవడం కోసమైనా సరే మనం వెంటనే మాటల యుద్ధానికి దిగుతాం. మై గుడ్నెస్, లోకం పని అదే, నిన్ను రెచ్చగొట్టడమే. అంతకుముందు కూడా మీకు చెప్పాను, రెచ్చగొడితే రెచ్చిపోయేవాడు కాదు క్రైస్తవుడు. క్రైస్ట్ డజంట్ వాంట్ సోల్జర్స్ హూ కెన్ ఫైట్ ఫర్ హిమ్, బట్ క్రైస్ట్ వాంట్స్ డిసైపుల్స్ హూ కెన్ డై ఫర్ హిమ్. క్రీస్తు కొరకు చనిపోగలిగడానికి సిద్ధపడినటువంటి వాళ్ళు కావాలి. క్షమించండి, ఈ ఎగ్జాంపుల్ ను ఉపయోగిస్తున్నాను నేను, ఇది నెగిటివ్ బట్ మీకు అర్థం కాడని చెప్తున్నాను అంతే. ఎల్టీటీ టైగర్స్ లీడర్ వేలుపిల్ల ప్రభాకరన్, బహుశా మీకు అందరు తెలిసే ఉంటుంది, పెద్దవాళ్ళందరూ కూడా. వేలుపిల్లని ప్రభాకర్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? ప్రపంచానికి మానవ బాంబుని ఫస్ట్ పరిచయం చేసిన వ్యక్తి అతనే. వేలుపల్లి ప్రభాకరన్ తన డిసైపుల్స్ ని పిలిచి, ఇదిగో ఈ మానవ బాంబుని పెట్టుకోండి, వెళ్ళి వాడిని చంపండి, మీరు కూడా చచ్చిపోండి అంటే మౌనంగా వెళ్ళిపోయేవాళ్ళు, చంపేసి చనిపోయేవాళ్ళు. వాళ్ళకి మెడలో సైనైడ్స్ ని ఇంట్రొడ్యూస్ చేశాడు. వాళ్ళని పట్టుకుంటే అవసరమైతే వాళ్ళు సైనైడ్ మింగి చనిపోవడానికైనా సిద్ధపడతారు, కానీ మాట ఎదురు తిరిగి మాట్లాడరు. నేనేమంటానంటే వాళ్ళ నాయకుడు ఏం చెప్పాడంటే, మీరు చచ్చిపోతూ 100 మందిని చంపండి అని అంటే దానికి వాళ్ళు అంత కమిట్మెంట్ తో నిలబడ్డారు వాళ్ళు. కానీ మన నాయకుడు అవసరమైతే మీరు చచ్చిపోండి కానీ ఎదుటి వాళ్ళని బ్రతికించండి అని అన్నాడు. కానీ దీనికోసం మనలో అలాంటి కమిట్మెంట్ లేదు, వాళ్ళ నాయకుడు చెప్పాడని ఒక దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి హోదా స్థితిలో ఉన్నటువంటి రాజీవ్ గాంధీని చంపేశారు వాళ్ళు. వాళ్ళు చచ్చిపోతూ, వాళ్ళు ముక్కలు ముక్కలైపోతూ, కనీసం వాళ్ళ డెడ్ బాడీ ఇక వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎప్పటికీ దొరకదని తెలిసినప్పటికీ కూడా వాళ్ళ మాస్టర్ దగ్గర వాళ్ళు చూపించినటువంటి విధేయత అది. కానీ వాళ్ళ నాయకుడు చెప్పింది, మీరు సస్తు 10 మందిని చంపండి అన్నాడు. కానీ మన నాయకుడు అలా చెప్పలా, మీరు చనిపోయిన 10 మందిని బ్రతికించండి అని అన్నాడు. క్రైస్ట్ వాంట్స్ డిసైపుల్స్ హూ ఈజ్ రెడీ టు డై ఫర్ హిమ్. క్రీస్తు కొరకు చనిపోగలిగినటువంటి వాళ్ళు కావాలి. అయ్యో ఒక మాట అంటేనే పడలేకపోతున్నావే నువ్వు, నీ మీద ఒక మాట వేస్తేనే, ఒక నింద వేస్తేనే నువ్వు ఒప్పుకోలేకపోతున్నావే, దానికే నువ్వు గిలగిలా కొట్టకలాడిపోతున్నావే, నువ్వు తనకలాడిపోతున్నావే, నువ్వు దానికి పగ తీర్చుకునేంత వరకు నువ్వు నిద్రపోవడం లేదే, వాళ్ళ పతనం కోరుకుంటున్నావే, వీళ్ళు ఎప్పుడు పడిపోతారని ఎదురు చూస్తున్నావే, వాళ్ళు పడిపోతే నన్ను అన్నారు కాబట్టి వాళ్ళకి అట్లాగే జరిగింది అలాగే జరగాలని నువ్వు అనుకుంటున్నావే, ఇక క్రీస్తు కోసం నువ్వేం చచ్చిపోతావు? ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ ఈ యూనిట్ టెస్ట్ లో నువ్వు పాస్ కాకపోతే ఫైనల్ టెస్టింగ్ కేం పాస్ అవుతావు? క్రీస్తు కోసం చచ్చిపోవడం అంటే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ లాంటిది. దానికి ముందు ఎన్నో యూనిట్ టెస్ట్లు జరుగుతూ ఉంటాయి, ప్రతి దినము. కొన్నిసార్లు నీకు తినడానికి తిండి ఉండకపోవచ్చు, కట్టుకోవడానికి బట్టలు ఉండకపోవచ్చు, ఉండడానికి ఇల్లు ఉండకపోవచ్చు. అదే పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, మేము దిగంబర్లము, వి డోంట్ హ్యావ్ ఈవెన్ క్లాత్స్ టు వేర్. ఆకలి దప్పులు కలిగినటువంటి వాళ్ళం మేము, సరిగా తినడానికి కూడా మాకు తిండి లేదు. అందరికి వెరువారుగా మేము కనబడతా ఉన్నాం. మిమ్మల్ని సిగ్గుపరచాలని చెప్పడం లేదు, కనీసం మీకు బుద్ధి రావాలని చెప్తున్నాను నేను. హంబుల్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు పరిపూర్ణంగా తగ్గించుకోండి. క్రీస్తుని వెంబడించడం అంటే సిలువనెత్తుకుని వెంబడించడం అన్న సత్యాన్ని మరిచిపోవద్దు. సిలువ అంటే శ్రమలకు గుర్తు అని మరిచిపోవద్దు. సిలువని ఎత్తుకుని వెంబడించడం అంటే సిలువని మెడలో వేసుకుని వెళ్ళడం కాదండి. ఒక మతోన్మాది ఒక ప్రశ్న వేశాడు, వాస్తవానికి అది నాకు చాలా నచ్చింది. ఒక మతోన్మాది వేసిన ప్రశ్న అది, నాకు చాలా నచ్చింది అది. ఆయన ఏమన్నాడంటే, ఆ రోజు రోమీయులు వేసేటువంటి శిక్షల్లో కఠినమైన శిక్ష శిలువ, అత్యంత అవమానకరమైనటువంటి శిక్ష శిలువ మరణం. సో కాబట్టి ఆ రోజు వాళ్ళ చట్టం ప్రకారం అత్యంత అవమానకరమైనటువంటి శిక్ష శిలువ మరణం కాబట్టి వాళ్ళు యేసు ప్రభుని శిలువ మీద వేసి చంపారు. ఒకవేళ ఆ రోజు వాళ్ళ లెక్క ప్రకారం ఉరివేయడం అనేటువంటిది కఠినమైన శిక్ష అనుకుందాం, అప్పుడు వాళ్ళు ఉరేశారు అనుకుందాం యేసు ప్రభుని, అప్పుడు ఉరితాన్ని మెల్ల వేసుకుని తిరుగుతారా అని ప్రశ్నించాడు. ఒకవేళ ఆ రోజు వాళ్ళు కత్తితో పొడిచి చంపుంటే, కత్తిని మీరు మెల్ల వేసుకుని తిరిగే వల్ల, బరిసితో చంపేస్తుంటే బరిసిని మళ్ళీ వేసుకుని తిరిగే వల్ల అని ప్రశ్నించాడు. అతడు వ్యంగ్యంగానే అన్నాడు, కానీ మనం దీన్ని సీరియస్ గా ఆలోచన చేద్దాం. సిలువను ఎత్తుకుని వెంబడించంటే మెళ్ళలో సిలువ వేసుకుని తిరగడానికి కాదు, మెళ్ళలో సిలువ వేసుకుని తిరగడానికి కాదు. క్రీస్తు నిమిత్తము ఎలాంటి అవమానాలు, నిందలు, శ్రమలు, హింసలు ఎదురైనప్పటికీ, అది వెలుపల వారి ద్వారా కానీ, సంఘం లోపలి వారి ద్వారా కానీ, నీ కుటుంబ సభ్యుల ద్వారా కానీ, నీ ఇరుగు పొరుగు వారి ద్వారా కానీ, నీవు మాత్రం క్రీస్తుని చూపించడానికి ప్రయత్నం చేయాలి. క్రీస్తుని ప్రేమను ప్రదర్శించడానికి మాత్రమే ప్రయత్నం చేయాలి. మేము అలాగే చేస్తా ఉన్నాం. అందుకోసమే ఆ తర్వాత కింద కంటిన్యూషన్ లో పౌలు అదే విషయానికి జ్ఞాపకం చేశాడు. చూడండి, మిమ్మల్ని సిగ్గుపరచవలనని కాదు కానీ ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు నేను వ్రాయిచున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది యునను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. అందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారునగు తిమోతిని మీ యద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకుని విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును. నేను మీ యద్దకు రానని అనుకుని కొందరు ఉప్పొంగుచున్నారు. ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ యద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటల్ని కాదు అని కాదు, వారి శక్తిని తెలుసుకొందును. దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. మీరేది కోరుచున్నారు? బెత్తంతో నేను మీ యద్దకు రావాలనా, ప్రేమతోను సాత్వికమైన మనసుతోనూ రావాలనా? మీలో కొందరు ఉప్పొంగుచున్నారు మీ స్థితిని బట్టి. అందుకోసమే మీకు బుద్ధి చెప్పాలని ఈ విషయాలు నేను రాస్తున్నాను. సో మేము ఎలా నడుచుకుంటున్నామో ఇప్పుడు మీకు చెప్పాను నేను. మేము నడుచుకునే విధానాన్ని, మేము బోధించే విధానాన్ని, మేము ప్రతి చోట ప్రతి సంఘంలోకి వెళ్ళినప్పుడు మేము ఎలా నడుచుకుంటున్నామో, మేము ఎలా హింసించబడుతున్నామో, అయినప్పటికీ క్రీస్తు కోసం ఎలా తగ్గించుకుని ఉన్నామో, ఈ విషయాలన్నీ మీకు చెప్పడం కోసం నేను మీకు దగ్గరికి తిమోతిని పంపిస్తున్నాను. తిమోతి విల్ కమ్ అండ్ టీచ్ ఆల్ దీస్ థింగ్స్. క్రీస్తును అంగీకరించడం అంటే సిలువునెత్తుకొని వెంబడించడమే. దానికి శుద్ధమైన అవమానాలుంటాయి, శుద్ధమైన నిందలుంటాయి, శుద్ధమైన శ్రమలుంటాయి, శుద్ధమైన ఎడగుచ్చని మనం ఆయన అన్నట్టు అన్నాడు, ఏమి అన్నట్టు అనింది అని అనుకుంటే కుదరదు. అలా అన్నారా? అయితే వాళ్ళ కోసం ప్రార్థన చేయి, వాళ్ళని క్షమించు, వాళ్ళతో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయి. కష్టం కదా సార్, కష్టమే. సిలువను ఎత్తుకుని వెంబడించడం సులభం కాదు కదా, కానీ క్రీస్తుకు కావాల్సిన అలాంటి వాళ్ళే కదా. పొట్టు వస్తే, గాలి వస్తే ఎగిరిపోయే పొట్టు కాదు కదా క్రీస్తుకు కావాల్సింది. స్థిరంగా నిలబడేటువంటి గింజలు కదా క్రీస్తుకు కావాల్సింది. అందుకోసమే యేసు ప్రభుకి నంబర్తో ఇంపార్టెంట్ కాదు, క్వాంటిటీ ఇంపార్టెంట్ కాదు, క్వాలిటీ ఇంపార్టెంట్. సంఘంలో ఎంతమంది ఉన్నారు అన్నది ఈ లోకస్తులకి ఇంపార్టెంట్. మా సంఘానికి 500 మంది వస్తారు తెలుసా, 1,000 మంది, 10,000 మంది వస్తారు. మాదే పెద్ద సంఘం. యేసు ప్రభు క్వాంటిటీ అవసరం లేదు, క్వాలిటీ అవసరం. మీరు చిన్న సంఘమా, 5 మందేనే విశ్వాసులు, బి హ్యాపీ విత్ దాట్. ఆ 5 మందిని ప్రభు పోలికలోనికి మార్చడానికి ప్రయత్నం చేయి. ఒకప్పుడు మేము నెల్లూరులో ఉన్నప్పుడు పెద్ద పెద్ద యూత్ రిట్రీట్స్ కాన్సర్ట్స్ పెట్టేవాళ్ళం. ఒక ఆ ప్రోగ్రామ్ కి 200 మంది 300 మంది వచ్చారనుకోండి, అప్పుడు ఎలా ఫీల్ అయ్యారంటే ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్, ఎంత మంది జనాలు వస్తే అంత గ్రాండ్ సక్సెస్ అనుకునే వాళ్ళం మేము. అట్లా చాలా రిట్రీట్స్ కండక్ట్ చేశాను నేను మా టీమ్ తో కలిసి పెద్ద పెద్ద రిట్రీట్స్. అసలు జనాలు ఆ డేట్స్ అడిగేవాళ్ళు సార్ మళ్ళీ మీ మీటింగ్స్ ఎప్పుడు ఉంటాయి సార్. సో ఆ ప్రజలు వచ్చేదాన్ని బట్టి చూసి మేము చాలా సాటిస్ఫై అయిపోయేవాళ్ళం. ఒకవేళ 200 మంది వచ్చారా ఓ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్. దేన్ని బట్టి అంతమంది ప్రజలు వచ్చారు చక్కగా పాటలు అంతా జరిగిపోయింది. కానీ అంతమందిలో ఎంతమంది విన్నారు ఎంతమంది నేర్చుకున్నారు ఎంతమంది బలపడ్డారు ఎంతమంది ఎదిగారు మనకు తెలియదు. చెయ్యెత్తమంటే వచ్చిన ప్రతి ఒక్కరు చెయ్యి ఎత్తేస్తారు. ఈ పెద్ద పెద్ద సభల్లో జరిగింది ఇదే. ఈ మీటింగ్ లో చెయ్యెత్తిన వాళ్ళు పర్సన్ మీటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ మీటింగ్ ప్రతి మీటింగ్ లో చేతులు ఎత్తుతా ఉంటారు. ఇల్లు చేతులకు ఎత్తే గుంపు ఒకటి ఉంటుంది. సో ఇలా చూసి మనం సాటిస్ఫై అయిపోతుంటాం నేను ఇంతమందిని రక్షించేసాను ఇంతమందిని నడిపించేశానని. విశ్వనందుకమైన దేమిళ్ళ అయితే ఆ తర్వాత మేము ఆ సత్యాన్ని అర్థం చేసుకుని ఏం చేశామంటే చిన్న చిన్న గ్యాదరింగ్స్ పెట్టడం ప్రారంభించి పెద్ద పెద్ద గ్యాదరింగ్స్ అందరిని ఒక దగ్గరికి కాకుండా చిన్న చిన్న గ్యాదరింగ్స్. సో స్మాల్ ఎవాంజలిస్టిక్ క్యాంప్స్ డిసైపుల్షిప్ క్యాంప్స్ చిన్న చిన్న గ్యాదరింగ్స్ పెట్టి అప్పుడు మనకు వాళ్ళతో టైం ఉంటుంది ఇంట్రాక్షన్ కి. అప్పుడు చక్కగా వాళ్ళతో ఇంట్రాక్ట్ చేయడం ప్రారంభించాం. 15 మంది ఒక 20 మంది కూర్చొని వాళ్ళతో కొంచెం సమయాన్ని స్పెండ్ చేయడం వాళ్ళతో మాట్లాడడం వాళ్ళ దగ్గర నుంచి కూడా మాట్లాడించడం వాళ్ళ దగ్గర వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోవడం. సో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏంటి తెలుసుకొని అక్కడ వాళ్ళని గైడ్ చేయడం ఇది మాకు ఎక్కువ రిజల్ట్ తీసుకొని వచ్చింది. మాస్ గా పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టడం తప్పని నేను చెప్పడం లేదండి ఎందుకంటే దాని ద్వారా బలపడే వాళ్ళు కూడా ఉన్నారు. మనం గ్యాదరింగ్స్ చేసుకోవడం తప్పని కాదు చేసుకోవచ్చు నేను. కాకపోతే నేనేమంటే దాని మీద కంటే ఈ చిన్న చిన్న గ్రూప్స్ గా మనం డివైడ్ చేసి చిన్న చిన్న గ్రూప్స్ గా మనం ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఎక్కువ రిజల్ట్ వస్తుందని చెప్తున్నానండి. అక్కడ రిజల్ట్ రాదని నేను చెప్పను. అక్కడ కూడా రిజల్ట్ వస్తుంది బట్ ఎక్కువ రిజల్ట్ బహుశా అక్కడ 50% రిజల్ట్ వస్తే ఇక్కడ మనం 90% రిజల్ట్ వస్తుందని చెప్తున్నానండి. సో ఇప్పుడు దాన్నే బేస్ చేసుకుని ఈవెన్ ఇక్కడ కూడా చిన్న చిన్నగా ఎవాంజలిస్టిక్ క్యాంప్స్ డిసైపుల్షిప్ క్యాంప్స్ కండక్ట్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు నేను డైరెక్ట్ గా నేను బయటకు వెళ్ళి సువార్త ప్రకటించడానికి లేదు. బయటకు డైరెక్ట్ గా వెళ్ళి నేను సువార్త ప్రకటించాను అనుకోండి ఆల్రెడీ మీకు ఇందున్న పంపించాను. ప్రజ్వల్ భూయన్ అరెస్ట్ చేశారు. అకార్డింగ్ టు అస్సాం స్టేట్ రూల్స్ ప్రకారం 10 సంవత్సరాల జైలు శిక్ష. నాన్ బెయిలబుల్ కేసులు అవన్నీ కూడా 80 లక్షలు దానికి ఫైన్ పే చేయాలి. ఇప్పుడు ప్రజ్వల్ భూయన్ కోర్టు చుట్టూ తిరుగుతా ఉన్నాడు. పాపం ప్రే చేయండి ప్రజ్వల్ భూయన్ కోసం. కోర్టు చుట్టూ తిరుగుతా ఉన్నాడు హీరింగ్స్ ఇంకా హీరింగ్స్ అంటే తిప్పతానే ఉంటారు జీతాలు టార్చర్. సో అందుకోసం ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఎన్నుకున్నటువంటి పద్ధతి ఏంటంటే స్థానికంగా ఆల్రెడీ కొంతమంది నమ్మకమైనటువంటి యవన బిడ్డలు ఉన్నారు వీళ్ళని క్యాచ్ చేసి వీళ్ళనే ట్రైన్అప్ చేసి వాళ్ళ మధ్యలోనికి వాళ్ళనే పంపించడం. అంటే ఐ విల్ వర్క్ బిహైండ్ ద స్క్రీన్ అనమాట. ఐ విల్ వర్క్ బిహైండ్ ద స్క్రీన్ వాళ్ళ బిడ్డల్ని తయారు చేసి వాళ్ళ మధ్యలోనికి వాళ్ళని పంపించడం. నౌ ఐఎమ్ గెటింగ్ మోర్ రిజల్ట్ ఫర్ దాట్. సో మేకింగ్ డిసైపుల్స్ చేస్తా ఉన్నాను. ఈ డిసైపుల్స్ ని ఎవాంజలిజం కొరకు పంపిస్తా ఉన్నాను. కాబట్టి క్రీస్తు నందు ప్రేమటువంటి దేవుడిలారా జ్ఞాపకం చేసుకోండి. సో పౌలు చెప్తున్నాడు లోకానికి మేము మురికిగాను వెరితనంగాను పెంటవారముగా ఉన్నాం. క్రీస్తు నిమిత్తం మేము వెరివారమే. నేను ముగిస్తున్నాను ఒక్క మాట ఇంతకుముందు మీకు జ్ఞాపకం చేసి మళ్ళీ చేస్తున్నాను. ఇప్పుడు నీకు వచ్చిన ప్రతి రూపాయి నువ్వు పరిచయం కోసం ఒకరిని ఖర్చు పెడుతున్నావు అనుకోను. నిన్ను బయట వాళ్ళు వెర్రివారు అనొచ్చు, వీడి పిచ్చేంద్రనైనా ఇంట్లో బిడ్డలను పెట్టుకొని బిడ్డల మీద కూడా పెట్టుకో డబ్బులు కూడా పెట్టుకోకుండా ప్రతిదీ పరిచయం ఖర్చు పెడతాడు. యూ లుక్స్ లైక్ ఎ ఫూల్ కదండి. కొన్నిసార్లు నీ సొంత భార్య కూడా నిన్ను అనొచ్చు, నువ్వేందయ్యా నువ్వు డబ్బంతా తీసుకెళ్లి ఆడబెట్టేస్తావు, మనకు బిడ్డలు లేరా మనం కూడబెట్టుకోవద్దా. యు లుక్స్ లైక్ ఎ ఫూల్ నువ్వు అలా ఖర్చు పెడతావు అంటే డ్యూటీ నుంచి రాగానే మళ్ళీ పరిచర్యని బయటకు వెళ్ళిపోతా ఉన్నావు. డ్యూటీ దగ్గర నుంచి రాగానే పరిచర్య నీ కృష్ణ ఏంటి? ఇప్పుడు దాకా ప్రభుత్వం కోసం పనిచేశాను, ఈ కొద్ది సమయం ప్రభు కోసం పనిచేయాలి. కానీ నువ్వు వచ్చిన వెంటనే వెంట వెళ్ళిపోతా ఉంటే ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు, ఏ నీకు ఏమైనా పిచ్చి పట్టిందా, ఇంకా నీకు ఇంట్లో భార్య బిడ్డలు ఏం అవసరం లేదా, యూ లుక్స్ లైక్ ఎ ఫూల్. క్రీస్తు నిమిత్తం నువ్వు వెరువారుగానే కనబడతావు. క్రీస్తు అందుకున్న దేవమిడలారా అయితే ఇక్కడ మనం రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. పరిచర్య కోసం నువ్వు తిరుగుతున్నావు కదా, తిరుగు. కానీ అప్పుడప్పుడు వీలు చేసుకొని నీ కుటుంబంతో ఒక టైం స్పెండ్ చేయి. వాళ్ళని కూడా బయటికి తీసుకొని వెళ్ళు. వాళ్ళ కోసం కూడా 10 రూపాయలు ఖర్చు పెట్టు. అలా బ్యాలెన్స్ చేసుకోవాలి. రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. కుటుంబం కూడా ఇంపార్టెంట్. చాలా మంది అనుకుంటారు కుటుంబం కంటే పరిచర్యకి ఇంపార్టెంట్. మీకు తెలుసా, అసలు యాక్చువల్ గా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈస్ గాడ్, యువర్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్, దట్ ఈస్ ఫస్ట్. అండ్ సెకండ్ ఫ్యామిలీ, తెలుసా మీకు ఇది, సెకండ్ ఫ్యామిలీ. అండ్ దెన్ థర్డ్ మినిస్ట్రీ, థర్డ్ ప్లేస్. ఫస్ట్ ప్రిఫరెన్స్ గాడ్, దేవునికి నువ్వు ప్రథమ స్థానం ఇవ్వాలి. అవసరమైతే దేవుని కోసం నీ భార్యనైనా బిడ్డలైన తల్లినైనా తండ్రిని వదులుకోవడానికి కూడా సిద్ధపడాలి. అందుకే ఫస్ట్ ప్లేస్ గోస్ టు గాడ్, యువర్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. అండ్ సెకండ్ ప్లేస్ గోస్ టు ఫ్యామిలీ, ఫ్యామిలీ. ఎందుకంటే ఆ తర్వాత మినిస్ట్రీ. ఫ్యామిలీని చూసుకోలేనాడు మినిస్ట్రీని చూసుకోలేడు, ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయలేనాడు మినిస్ట్రీని బ్యాలెన్స్ చేయలేడు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఫ్యామిలీని నువ్వు మెయింటైన్ చేయగలగాలి, జాగ్రత్తగా నువ్వు చూసుకోగలగాలి, వాళ్ళ గురించి పట్టించుకోవాలి, వాళ్ళ అవసరతలు తీర్చాలి, వాళ్ళ గురించి తెలుసుకోవాలి, వాళ్ళ ఇష్ట ఇష్టాలని కొనుక్కోవాలి. కొన్నిసార్లు వాళ్ళ ఇష్ట ఇష్టాలని మనం రెస్పెక్ట్ చేయాలి. తీసుకెళ్ళు, ఓ 10 రూపాయలు ఖర్చు పెట్టు, వాళ్ళకు కూడా సంతోషంగా ఉంటుంది. ఆ తర్వాత మినిస్ట్రీ బ్యాలెన్స్ చేయి. ఆ బ్యాలెన్స్ చేసే కృపను ప్రభు ఇవ్వమని ప్రభువుని అడుగు, ప్రభు ఆ కృపను ఇస్తాడు. ముగిస్తున్నాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సో పౌలు వాళ్ళు వాళ్ళని హెచ్చించుకోవడాన్ని బట్టి వాళ్ళకి చురకలు అంటిస్తూ వాళ్ళ పరిస్థితిని ఎలా ఉందో జ్ఞాపకం చేస్తూ ఎలాంటి పరిస్థితులు కూడా మనం వెళ్ళవలసి ఉన్నది, కానీ లోకానికి మనం వెరుగారంగానే ఉంటాం, దాని గురించి మీరు వరి అవ్వద్దు అని హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ చెప్పడానికి మీకు తిమోతిని పంపించాను, తిమోతి వచ్చి మీకు వీటన్నిటినీ చెప్తాడు అని చెప్పి వాటన్నిటినీ మన కొరకు ఈ రోజు మన కొరకు రాయించాడు. సో ఈరోజు ఆ రోజు తిమోతి ద్వారా వాళ్ళు తెలుసుకున్నారు, ఈరోజు ఈ లేఖనాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. సో ఫైనల్ గా ఇక్కడ పౌలు చెప్పిందంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి. అంటే నేను క్రీస్తుని ఎలా అయితే పోలి నడుచుకుంటున్నాను, ఎలాంటి శ్రమలు గుండా, అవమానాలు గుండా, హింసలు గుండా, ఆకలి గుండా వెళ్తూ కూడా క్రీస్తుని విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకుని ఎలాగైతే వెంబడిస్తున్నానో మీరు కూడా అలాగే క్రీస్తుని వెంబడించండి. దేవుడి కొద్ది మాటలు మన ఇంటిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తిరిగి సమయాన్ని నేను అధ్యక్షుల వరకు అప్పగిస్తున్నాను.